మొదటి కొరింథీయులు. పాల్ మరియు సోస్తనీస్. కొరింథులోని దేవుని చర్చికి క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించిన ఆయన కృపను బట్టి నేను ఎల్లప్పుడూ మీ కొరకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాను. క్రీస్తును గూర్చిన మా సాక్ష్యం మీలో ధృవీకరించబడినందున మీరు అతనిలో అన్ని విధాలుగా, మీరు మాట్లాడే అన్నిటిలో మరియు మీ జ్ఞానం అంతటిలో సమృద్ధిగా ఉన్నారు. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు బయలుపరచబడుట కొరకు మీరు ఆతృతగా ఎదురుచూచుట వలన మీకు ఏ ఆత్మీయ బహుమానము లేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినాన మీరు నిర్దోషులుగా ఉండేలా ఆయన మిమ్మల్ని చివరి వరకు బలపరుస్తాడు. తన కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మకమైనవాడు. తగాదాలు మరియు విభజన. సహోదరులారా, మీ మధ్య విభేదాలు రాకుండా మీరందరూ ఒకరితో ఒకరు ఏకీభవించాలని మరియు మీరు మనస్సులో మరియు ఆలోచనలో సంపూర్ణంగా ఐక్యంగా ఉండాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నా సోదరులారా, మీ మధ్య గొడవలు ఉన్నాయని క్లాయ్ ఇంటి నుండి కొందరు నాకు తెలియజేశారు. నా ఉద్దేశ్యం ఏమిటంటే, మీలో ఒకరు నేను పాను అనుసరిస్తున్నాను అని చెప్పారు, మరొకటి నేను అపోలోస్ని అనుసరిస్తాను, మరొకటి నేను సెఫాస్ను అనుసరిస్తాను, ఇంకొకటి నేను క్రీస్తును అనుసరిస్తాను. కంపైలర్ యొక్క వ్యాఖ్య. కొరింథియన్ చర్చి యొక్క విభజన గ్రంథం యొక్క వ్యక్తిగత వివరణపై కాకుండా బాప్టిజం ఎవరు చేశారనే దానిపై ప్రాముఖ్యతనిచ్చింది. వారికి అతని రక్త త్యాగం ద్వారా క్రీస్తులో ఐక్యం కావడం అనేది ముఖ్యమైనదిగా భావించే వారిచే బాప్టిజం పొందడం అంత ముఖ్యమైనది కాదు. వ్యాఖ్యను ముగించు. క్రీస్తు నన్ను, పాల్, బాప్టిజం ఇవ్వడానికి పంపలేదు, కాని క్రీస్తు సిలువ అయిన సువార్తను బోధించడానికి. సిలువ సందేశం నశించే వారికి మూర్ఖత్వం, కాని రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి. ఎందుకంటే జ్ఞానుల జ్ఞానాన్ని నేను నాశనం చేస్తాను, మేధావుల తెలివితేటలను నేను నిరుత్సాహపరుస్తాను. యూదులు అద్భుత సంకేతాలను డిమాండ్ చేస్తారు మరియు గ్రీకులు జ్ఞానం కోసం వెతుకుతారు, కాని మేము సిలువ వేయబడిన క్రీస్తును బోధిస్తాము. యూదులకు మరియు అన్యజనులకు మూర్ఖత్వం, కాని దేవుడు పిలిచిన వారికి, యూదులు మరియు గ్రీకులు, క్రీస్తు దేవుని శక్తి మరియు దేవుని జ్ఞానం. దేవుని మూర్ఖత్వం మనిషి జ్ఞానం కంటే తెలివైనది మరియు దేవుని బలహీనత మనిషి బలం కంటే బలమైనది. కంపైలర్ యొక్క వ్యాఖ్య. దేవుడు మనుష్యులందరినీ పిలుస్తాడు, కాని క్రీస్తు సువార్త ద్వారా తనతో నిత్యజీవాన్ని కోరుకునేవారు ఆయన స్వరాన్ని వింటారు. వ్యాఖ్యను ముగించు. సోదరులారా, మీరు పిలిచినప్పుడు మీరు ఎలా ఉన్నారో ఆలోచించండి. మీలో చాలామంది మానవ ప్రమాణాల ప్రకారం తెలివైనవారు కాదు, ఎలైట్, ధనవంతులు మరియు లేదా స్వయమాధారపడినవారు కాదు, చాలామంది ప్రభావం చూపలేదు, చాలామంది గొప్ప జన్మకు చెందినవారు కాదు. అయితే జ్ఞానులను అవమానపరచుటకు దేవుడు లోకములోని వెర్రివాటిని ఎన్నుకున్నాడు. బలవంతులను అవమానపరచడానికి దేవుడు ప్రపంచంలోని బలహీనమైన వాటిని ఎన్నుకున్నాడు. తన ఎదుట ఎవరూ గొప్పలు చెప్పుకోకుండా ఉండేలా ఉన్నవాటిని రద్దు చేసేందుకు ఈ లోకంలోని నీచమైన వాటిని, తృణీకరించబడిన వాటిని, లేనివాటిని ఎన్నుకున్నాడు. ఆయన వల్లనే మీరు క్రీస్తుయేసులో ఉన్నారు. ఆయన మనకు దేవుని నుండి జ్ఞానంగా మారాడు, అంటే మన నీతి, పవిత్రత మరియు విమోచన. దేవుని గురించిన సాక్ష్యాన్ని నేను మీకు ప్రకటిస్తున్నందున నేను వాక్చాతుర్యంతో లేదా ఉన్నతమైన జ్ఞానంతో రాలేదు. నా సందేశం మరియు నా బోధనలు తెలివైన మరియు ఒప్పించే పదాలతో కాదు, కాని ఆత్మ యొక్క శక్తి యొక్క ప్రదర్శనతో ఉన్నాయి. తద్వారా మీ విశ్వాసం మనుషుల జ్ఞానంపై కాకుండా దేవుని శక్తిపై ఆధారపడి ఉంటుంది. మేము పరిణతి చెందిన వారిలో జ్ఞాన సందేశాన్ని మాట్లాడుతాము, కాని ఈ యుగం లేదా ఈ యుగ పాలకుల జ్ఞానం కాదు. లేదు, మేము దేవుని రహస్య జ్ఞానం గురించి మాట్లాడుతున్నాము. ఇది దాచబడిన జ్ఞానం మరియు సమయం ప్రారంభానికి ముందే దేవుడు మన మహిమ కోసం ఉద్దేశించబడ్డాడు. ఈ యుగపు పాలకులు ఎవరూ దానిని అర్థం చేసుకోలేదు, ఎందుకంటే వారు కలిగి ఉంటే వారు కీర్తి ప్రభువును సిలువ వేయరు. అయితే ఏ కన్ను చూడలేదు, ఏ చెవి వినలేదు, దేవుడు తనను ప్రేమించేవారి కోసం సిద్ధపరిచిన దానిని ఏ మనస్సు ఊహించలేదు అని వ్రాయబడినట్లుగా దేవుడు దానిని తన ఆత్మ ద్వారా మనకు బయలుపరచాడు. ఆత్మ అన్ని విషయాలను, దేవుని లోతైన విషయాలను కూడా శోధిస్తుంది. మనిషి ఆలోచనలు అతనిలోని మనిషి ఆత్మ తప్ప మనుషులలో ఎవరికి తెలుసు? అదేవిధంగా దేవుని ఆలోచనలు దేవుని ఆత్మకు తప్ప మరెవరికీ తెలియవు. దేవుడు మనకు ఉచితంగా ఏమి ఇచ్చాడో మనం అర్థం చేసుకునేలా మనం లోకపు ఆత్మను పొందలేదు, కాని దేవుని నుండి వచ్చిన ఆత్మను పొందాము. ఇది మనం మాట్లాడేది మానవ జ్ఞానం ద్వారా మనకు బోధించిన మాటలలో కాదు, ఆత్మ బోధించిన మాటలలో, ఆధ్యాత్మిక పదాలలో ఆధ్యాత్మిక సత్యాలను వ్యక్తపరుస్తుంది. ఆత్మ లేని వ్యక్తి దేవుని ఆత్మ నుండి వచ్చే వాటిని అంగీకరించడు, ఎందుకంటే అవి అతనికి మూర్ఖత్వం మరియు అతను వాటిని అర్థం చేసుకోలేడు, ఎందుకంటే అవి ఆధ్యాత్మికంగా వివేచన కలిగి ఉంటాయి. ఆధ్యాత్మిక వ్యక్తి అన్ని విషయాల గురించి తీర్పులు ఇస్తాడు, కాని అతను ఏ వ్యక్తి యొక్క తీర్పుకు లోబడి ఉండడు. ప్రభువు మనస్సును ఆయనకు ఉపదేశించగలవాడెవడు? అయితే మనకు క్రీస్తు మనస్సు ఉంది. సోదరులారా, మీరు క్రీస్తులో కేవలం శిశువులు. మీరు ఇంకా ప్రాపంచికంగా ఉన్నారు. మీ మధ్య అసూయ, గొడవలు ఉన్నాయి. ఒకరు, నేను పౌలును అనుసరిస్తాను అని, మరియు మరొకరు, నేను అపొల్లోస్ను అనుసరిస్తున్నాను అని చెప్పినప్పుడు మీరు కేవలం మనుషుల్లా ప్రవర్తిస్తున్నారు. మీరు మనుషులు కాదా? పాల్ మరియు అపోల్లో అంటే ఏమిటి? సేవకులు మాత్రమే. వీరి ద్వారా మీరు ప్రతి పనిని విశ్వసించారు. నేను విత్తనం నాటాను, అపోల్లో నీరు పోశాడు, కాని దేవుడు దానిని పెంచాడు. కాబట్టి మొక్కలు నాటినవాడు లేదా నీరు పోసేవాడు ఏమీ కాదు, కాని వాటిని పెంచే దేవుడు మాత్రమే. మొక్కలు నాటిన వ్యక్తికి మరియు నీరు పోసే వ్యక్తికి ఒక ప్రయోజనం ఉంటుంది, మరియు ప్రతి ఒక్కరికి వారి స్వంత శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఎందుకంటే మనం దేవుని తోటి పనివాళ్లం. నీవు దేవుని పొలం, దేవుని కట్టడం. కంపైలర్ యొక్క వ్యాఖ్య: ఇది ముఖ్యమైనది. క్షమాపణ, సయోధ్య, విముక్తి మరియు పునరుద్ధరణ సందేశం. దేవుని సందేశాన్ని అందించేవారు కాదు. వ్యాఖ్యను ముగించు. నేను నిపుణులైన బిల్డర్గా పునాది వేశాను, మరొకరు దానిపై నిర్మిస్తున్నారు. అయితే ప్రతి సేవకుడు తాను ఎలా కట్టాడో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అప్పటికే వేయబడిన పునాది తప్ప మరెవరూ వేయలేరు. అది యేసుక్రీస్తు. ఎవరైనా ఈ పునాదిపై బంగారం, వెండి, ఖరీదైన రాళ్ళు, కలప, ఎండుగడ్డి లేదా గడ్డిని ఉపయోగించి నిర్మిస్తే అతని పని ఏమిటో చూపబడుతుంది, ఎందుకంటే ఆ రోజు దానిని వెలుగులోకి తెస్తుంది. ఇది అగ్నితో బహిర్గతమవుతుంది, మరియు అగ్ని ప్రతి మనిషి పని నాణ్యతను పరీక్షిస్తుంది. అతను నిర్మించినది మనుగడలో ఉంటే అతను తన ప్రతిఫలాన్ని అందుకుంటాడు. అది కాలిపోతే అతను నష్టపోతాడు. అతను రక్షింపబడతాడు, కాని మంటల నుండి తప్పించుకునే వ్యక్తిగా మాత్రమే. కంపైలర్ యొక్క వ్యాఖ్య: ప్రతి క్రైస్తవుడు తప్పక సమాధానం ఇవ్వవలసిన ప్రశ్న, ఎవరైనా నిర్మించకూడదని ఎంచుకుంటే ప్రతిఫలం ఉంటుందా? వ్యాఖ్యను ముగించు. దేవుని గుడిలో సేవకులు. మీరు దేవుని మందిరమని, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా? ఎవరైనా దేవుని ఆలయాన్ని నాశనం చేస్తే దేవుడు అతన్ని నాశనం చేస్తాడు, ఎందుకంటే దేవుని ఆలయం పవిత్రమైనది, మరియు మీరు ఆ ఆలయం. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మీలో ఎవరైనా ఈ యుగ ప్రమాణాల ప్రకారం తాను జ్ఞానవంతుడని అనుకుంటే అతడు బుద్ధిగలవాని ఆలోచనలు వ్యర్థమని ప్రభువుకు తెలుసు అని మూర్ఖుడు అవుతాడు. కాబట్టి ఇకపై పురుషుల గురించి గొప్పగా చెప్పుకోవడం లేదు. మేము దేవుని రహస్య విషయాలను అప్పగించిన క్రీస్తు సేవకులం మరియు ట్రస్ట్ ఇవ్వబడిన వారు విశ్వాసకులుగా నిరూపించుకోవాలి. దేవుడు చీకటిలో దాగి ఉన్నవాటిని వెలుగులోకి తెస్తాడు, మరియు మనుషుల హృదయాల ఉద్దేశాలను బహిర్గతం చేస్తాడు. రాసిన దానిని మించిపోవద్దు. అప్పుడు మీరు ఒకరిపై మరొకరిపై గర్వపడరు. మిమ్మల్ని ఎవరికంటే భిన్నంగా చేసింది ఎవరు? మీరు పొందనిది మీ వద్ద ఉన్నది ఏమిటి? మీరు దానిని స్వీకరించినట్లయితే మీరు పొందనట్లు ఎందుకు గొప్పలు చెప్పుకుంటారు? చర్చిలో పాపం మరియు సంఘర్షణను నిర్వహించడం వాస్తవానికి మీ మధ్య లైంగిక అనైతికత, వ్యభిచారం ఉందని నివేదించబడింది, మరియు అన్యమతస్థుల మధ్య కూడా జరగదు. ఒక వ్యక్తి తన తండ్రి భార్యను కలిగి ఉన్నాడు, తన తండ్రి భార్యతో నివసిస్తున్నాడు, మరియు మీరు గర్వపడుతున్నారు. మీరు దుఃఖంతో నిండిపోయి ఈ పనిచేసిన వ్యక్తిని మీ సహవాసం నుండి తొలగించాలి కదా? నేను భౌతికంగా లేకపోయినా ఆత్మతో మీతో ఉన్నాను. నేను హాజరైనట్లే ఇది చేసిన వ్యక్తిపై నేను ఇప్పటికే తీర్పు ఇచ్చాను. మీరు మన ప్రభువైన యేసు నామమున సమీకరించబడినప్పుడు, మరియు ఆత్మతో నేను మీతో ఉన్నప్పుడు, మరియు మన ప్రభువైన యేసు యొక్క శక్తి ఉనికిలో ఉన్నప్పుడు, ఈ మనిషిని సాతానుకు అప్పగించండి. తద్వారా పాపాత్మకమైన స్వభావం నాశనం చేయబడి అతని ఆత్మను రక్షించబడుతుంది. ప్రభువు రోజు మీ ప్రగల్భాలు ఈ లైంగిక పాపం గురించి మంచిది కాదు. పిండి మొత్తంలో కొద్దిగా ఈస్ట్ పనిచేస్తుందని మీకు తెలియదా? పాత ఈస్ట్ను పాపం వదిలించుకోండి, తద్వారా మీరు ఈస్ట్ లేకుండా కొత్త బ్యాచ్గా ఉంటారు. మీరు నిజంగానే ఉన్నారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య లైంగిక అనైతిక మరియు వ్యభిచారం సమానమైన పదాలు కాదు. లైంగిక అనైతిక గ్రీకు పోర్నోలు అనైతికత, వేశ్య విగ్రహారాధన అపవిత్రత, వ్యభిచారం ఏదైనా అక్రమ లైంగిక సంపర్కం. వ్యభిచారం వ్యభిచారం గ్రీకు మోయిచోస్ వారి జీవిత భాగస్వామి లేదా ఇతర మార్గాలతో కాకుండా మరొకరితో సంభోగం ద్వారా ఒడంబడికను ఉల్లంఘించడం, ఉదా వివాహ ఒడంబడిక బాధ్యతలను నెరవేర్చకపోవటం. వ్యాఖ్యను ముగించు. కంపైలర్ యొక్క వ్యాఖ్య క్రీస్తు శరీరంలోని పాపాన్ని విస్మరించకూడదు. ఒకరిని క్రీస్తు వద్దకు తిరిగి తీసుకురావాలని కోరుకునే ప్రేమగల హృదయం నుండి దానిని ఎదుర్కోవాలి. వ్యాఖ్యను ముగించు. లైంగిక అనైతిక వ్యక్తులతో సహవాసం చేయకూడదని నేను మీకు నా లేఖలో రాశాను. ఈ ప్రపంచంలోని అనైతిక అత్యాస మోసగాళ్లు తాగుబోతులు లేదా విగ్రహారాధకులు అని అర్థం కాదు. అలాంటప్పుడు మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్లవలసి ఉంటుంది. కాబట్టి అటువంటి సోదరుడు అని పిలవబడే వారితో సహవాసం చేయవద్దు లేదా తినవద్దు. లోపల ఉన్నవారిని మీరు తీర్పు చెప్పాలా? బయటివారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. మీలో నుండి దుష్టుడిని తరిమికొట్టండి. కంపైలర్ యొక్క వ్యాఖ్య సోదరుడితో సహవాసం చేయవద్దు, పశ్చాత్తాపపడని పాపం చేసే సోదరుడితో సంబంధం లేదని అర్థం కాదు. పాపం చేస్తున్న సహోదరుని పట్ల ప్రేమను మరియు వారి జీవితంలో పాపం పట్ల శ్రద్ధ చూపడానికి వారి పాపపు జీవిత స్వభావాన్ని మరియు పశ్చాత్తాపపడి క్రీస్తు వద్దకు ఎలా తిరిగి రావాలో వివరిస్తూ వారి ప్రేమ మరియు ఆందోళనను తెలియజేయగలగాలి. బోధన యొక్క ఆమోదం యొక్క ముద్రను వదిలివేసే ఏదైనా పరిచయాన్ని నివారించాలి. వ్యాఖ్యను ముగించు. మీలో ఎవరికైనా మరొకరితో వివాదాలు ఉంటే దానిని పరిశుద్ధుల ఎదుట కాకుండా భక్తిహీనుల ముందు తీర్పు కోసం తీసుకునే ధైర్యముందా? పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారని మీకు తెలియదా? మీరు ప్రపంచాన్ని తీర్పు తీర్చాలంటే చిన్న చిన్న కేసులను తీర్పు చెప్పే సమర్థులు కాదా? మేము దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? ఈ జీవితం యొక్క విషయాలు ఎంత ఎక్కువ! కాబట్టి మీకు అలాంటి విషయాలపై వివాదాలు ఉంటే చర్చిలో తక్కువ ఖాతా ఉన్న వ్యక్తులను కూడా న్యాయమూర్తులుగా నియమించండి. మిమ్మల్ని సిగ్గుపడేలా చెబుతున్నాను. విశ్వాసుల మధ్య వివాదాన్ని నిర్ధారించేంత జ్ఞాని మీలో ఎవరూ లేరా? కాని బదులుగా ఒక సోదరుడు మరొకరికి వ్యతిరేకంగా చట్టం చేస్తాడు, మరియు ఇది అవిశ్వాసుల ముందు. మీ మధ్య వ్యాజ్యాలు ఉన్నాయి అంటే మీరు ఇప్పటికే పూర్తిగా ఓడిపోయారని అర్థం. అన్యాయం కాకుండా ఎందుకు చేయకూడదు? ఎందుకు మోసపోకూడదు? బదులుగా మీరే మోసం చేసి తప్పు చేస్తారు, మరియు మీరు మీ సోదరులకు ఇలా చేస్తారు. దుష్టులు దేవుని రాజ్యానికి వారసులు కారని మీకు తెలియదా? మోసపోవద్దు. లైంగిక దుర్నీతి, వ్యభిచారం లేదా విగ్రహారాధకులు లేదా వ్యభిచారులు లేదా పురుష వేశ్యలు లేదా స్వలింగ నేరస్తులు లేదా దొంగలు లేదా దురాశలు లేదా త్రాగుబోతులు లేదా అపవాదులు లేదా మోసగాళ్లు దేవుని రాజ్యాన్ని వారసత్వంగా పొందరు. మరియు మీలో కొందరు అలాగే ఉన్నారు. కాని మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరియు మన దేవుని ఆత్మ ద్వారా కడుగుతారు. మీరు పవిత్రపరచబడ్డారు. మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య ఆచరించేవారు పాపభరితమైన జీవితాన్ని కొనసాగించడం, శాశ్వత జీవితాన్ని వారసత్వంగా పొందలేరు. క్షమాపణ పొంది ఇప్పుడు దేవుని ఎదుట నీతిగా జీవించేవారు నిత్యజీవాన్ని పొందుతారు. వ్యాఖ్యను ముగించు. అన్నీ నాకు అనుమతించబడతాయి, కాని ప్రతిదీ ప్రయోజనకరమైనది కాదు. నేను దేనిలోనూ ప్రావీణ్యం పొందను. కడుపుకు ఆహారం, ఆహారం కోసం కడుపు, కాని దేవుడు వారిద్దరినీ నాశనం చేస్తాడు. శరీరం లైంగిక దుర్నీతికి కాదు, ప్రభువు కోసం మరియు ప్రభువు శరీరం కోసం. దేవుడు తన శక్తితో మృతులలో నుండి ప్రభువును లేపాడు, మరియు అతను మనలను కూడా లేపుతాడు. మీ శరీరాలు క్రీస్తు యొక్క అవయవములే అని మీకు తెలియదా? నేను క్రీస్తు అవయవములను తీసుకుని వేశ్యతో కలిపేస్తానా? ఎప్పుడు? దేహంలో ఆమెతో ఒకరా? లైంగిక అనైతికత నుండి పారిపోండి. మనిషి చేసే ఇతర పాపాలన్నీ అతని శరీరం వెలుపల ఉన్నాయి. కాని లైంగికంగా పాపం చేసేవాడు తన శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తాడు. మీ శరీరం పరిశుద్ధాత్మ దేవాలయమని, మీలో ఉన్నదని, మీరు దేవుని నుండి స్వీకరించారని మీకు తెలియదా? మీరు మీ స్వంతం కాదు, మీరు ధరకు కొనుగోలు చేయబడ్డారు. కావున నీ దేహముతో దేవుణ్ణి గౌరవించు. వివాహం సృష్టి ప్రక్రియలో రూపకల్పన ద్వారా దేవుడు మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదని మరియు అతనికి తగిన సహచరుడు, అతని సహచరుడు, అతని సహాయకుడు, భార్య అవసరమని పేర్కొన్నాడు. సహవాసం మరియు లైంగిక అభిరుచి వంటి వారి శారీరక కోరికలను సంతృప్తిపరచడానికి మేము వివాహం అని పిలుస్తున్న ఒడంబడిక సంబంధం ద్వారా అతను స్త్రీ మరియు పురుషులను ఏకం చేశాడు. అందువల్ల వివాహం గౌరవప్రదమైనది మరియు పాపం కాదు. వివాహం అందరిలో గౌరవంగా జరగనివ్వండి మరియు వివాహ మంచం నిష్కళంకమైనదిగా ఉండనివ్వండి, ఎందుకంటే లైంగిక దుర్నీతి మరియు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. హెబ్రీయులు 13:4-5. ఒక వ్యక్తి వివాహం చేసుకోకపోవడం మంచిది, ఒత్తిడితో కూడిన వేధింపుల పరిస్థితుల్లో. కాని చాలా అనైతికత, ప్రజలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోలేరు, ఉన్నందున ప్రతి పురుషుడికి తన స్వంత భార్య మరియు ప్రతి స్త్రీకి తన స్వంత భర్త ఉండాలి. భర్త తన భార్యకు, అలాగే భార్య తన భర్తకు తన వైవాహిక బాధ్యతను నెరవేర్చాలి. భార్య దేహం ఆమెకు మాత్రమే కాదు, భర్తకు కూడా చెందుతుంది. అదేవిధంగా భర్త దేహం ఒక్కడిదే కాదు, భార్యకు కూడా చెందుతుంది. పరస్పర అంగీకారంతో మరియు కొంత సమయం వరకు తప్ప ఒకరినొకరు లైంగికంగా లేదా మరే ఇతర మార్గంలో లేకుండా చేయకండి. తద్వారా మీరు ప్రార్థనకు అంకితమవుతారు. అప్పుడు సాతాను మిమ్మల్ని శోధించకుండా ఉండటానికి మళ్లీ కలిసి రండి. నేను దీన్ని రాయితీగా చెబుతున్నాను, ఆజ్ఞగా కాదు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, అనైతికత అనేది గ్రీకు పదం హాప్టెస్తే నుండి వచ్చింది, అంటే సంభోగం, వ్యభిచారం మరియు సహజీవనం, వివాహం చేసుకున్నట్లుగా కలిసి జీవించడం. వ్యాఖ్యను ముగించు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, వివాహం అనేది అన్ని స్వార్థం మరియు స్వీయకేంద్రీకృతతో కలిసి అతుక్కుపోయినట్లుగా మరియు జీవిత భాగస్వామికి శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా ఉత్తమంగా చేయాలనే కోరికతో స్త్రీ మరియు పురుషుడు ఒకే శరీరంలోకి చేరడం. వ్యాఖ్యను ముగించు. అవివాహితుడు, ఇప్పుడు అవివాహితులకు మరియు వితంతువులకు నేను చెప్తున్నాను, వారు నాలాగే అవివాహితులుగా ఉండడం మంచిది. కాని వారు తమను తాము నియంత్రించుకోలేకపోతే వారు వివాహం చేసుకోవాలి, ఎందుకంటే అభిరుచితో కాల్చడం కంటే వివాహం చేసుకోవడం మంచిది. కంపైలర్ యొక్క వ్యాఖ్య, అవివాహితులు ఎప్పుడూ వివాహం చేసుకోని, విడాకులు తీసుకోని లేదా వితంతువు, జీవిత భాగస్వామి లేని పెద్దలు. వ్యాఖ్యను ముగించు. పెళ్లయింది వివాహితులకు నేను ఈ ఆజ్ఞను ఇస్తాను, నేను కాదు, ప్రభువు భార్య తన భర్త నుండి విడిపోకూడదు. కాని ఆమె అలా చేస్తే ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండాలి లేదా తన భర్తతో రాజీపడాలి. భర్త తన భార్యకు విడాకులు ఇవ్వకూడదు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, విడాకులు లేకుండా తన భర్త లేదా అతని భార్య శాశ్వతంగా విడిపోయినా, విడిచిపెట్టిన లేదా విడిచిపెట్టిన, గ్రీకు పదం చోరిజో, ఇప్పటికీ వివాహితుడు. వ్యాఖ్యను ముగించు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, ఇక్కడ విడాకులు అనే అనువదించబడిన గ్రీకు పదం అఫీనాయ్, విడాకుల ధ్రువీకరణ పత్రం లేకుండా భార్యను దూరంగా ఉంచడం, కాబట్టి వారు ఇప్పటికీ వివాహం చేసుకున్నారు. వ్యాఖ్యను ముగించు. జీవిత భాగస్వామి క్రైస్తవుడు కాదు. మిగిలిన వారికి నేను ఇలా చెప్తున్నాను, నేను ప్రభువు కాదు. ఏ సోదరునికైనా విశ్వాసం లేని భార్య ఉంటే మరియు ఆమె అతనితో జీవించడానికి సిద్ధంగా ఉంటే అతను ఆమెకు విడాకులు ఇవ్వకూడదు. ఒక స్త్రీకి విశ్వాసీ లేని భర్త ఉంటే మరియు అతను ఆమెతో జీవించడానికి ఇష్టపడితే ఆమె అతనికి విడాకులు ఇవ్వకూడదు. ఎందుకంటే అవిశ్వాసీ అయిన భర్త తన భార్య ద్వారా పరిశుద్ధపరచబడ్డాడు మరియు అవిశ్వాసీ అయిన భార్య తన నమ్మిన భర్త ద్వారా పవిత్రం చేయబడింది. లేకపోతే మీ పిల్లలు అపవిత్రులుగా ఉంటారు, అయితే వారు పవిత్రులు. కాని అవిశ్వాసి వెళ్లిపోతే అలా చేయనివ్వండి. నమ్మిన పురుషుడు లేదా స్త్రీ అటువంటి పరిస్థితులలో కట్టుబడి ఉండరు. శాంతితో జీవించమని దేవుడు మనలను పిలిచాడు. భార్య, మీరు మీ భర్తను రక్షిస్తారో లేదో మీకు ఎలా తెలుసు? లేక భర్త, నీ భార్యను నువ్వు కాపాడతావో నీకు ఎలా తెలుసు? కంపైలర్ యొక్క వ్యాఖ్య, బౌండ్ అనేది గ్రీకు పదం డియో నుండి బంధించడం, కలిసి కట్టుకోవడం, ఉదా వివాహ ఒడంబడిక ద్వారా. వారు ఇకపై ఇద్దరు కాదు, ఒకరు. కాబట్టి బంధించబడని వ్యక్తి వివాహ ఒడంబడిక నుండి విముక్తి పొందాడు లేదా వదులుకోబడ్డాడు. వ్యాఖ్యను ముగించు. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రభువు తనకు కేటాయించిన మరియు దేవుడు తనను పిలిచిన స్థానాన్ని నిలుపుకోవాలి. ఇది నేను అన్ని చర్చిలలో ఉంచిన నియమం. ఒక వ్యక్తి పిలిచినప్పుడు అప్పటికే సున్నతి చేయించుకున్నాడా? అతడు సున్నతి చేయించుకోకూడదు. ఒక వ్యక్తి పిలిచినప్పుడు సున్నతి చేయించుకోకుండా ఉన్నాడా? అతనికి సున్నతి చేయరాదు. సున్నతి ఏమీ కాదు మరియు సున్నతి ఏమీ కాదు. దేవుని ఆజ్ఞలను పాటించడం ముఖ్యం. దేవుడు తనను పిలిచినప్పుడు ప్రతి ఒక్కరూ ఉన్న పరిస్థితిలోనే ఉండాలి. మీరు పిలిచినప్పుడు మీరు బానిసగా ఉన్నారా? ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టనివ్వవద్దు. మీరు మీ స్వేచ్ఛను పొందగలిగితే అలా చేయండి. ప్రభువు చేత పిలువబడినప్పుడు దాసునిగా ఉన్నవాడు ప్రభువు స్వతంత్రుడు. అదేవిధంగా పిలవబడినప్పుడు స్వేచ్ఛగా ఉన్నవాడు క్రీస్తు బానిస. మీరు ధర వద్ద కొనుగోలు చేయబడ్డారు. మనుషులకు బానిసలుగా మారకండి. సోదరులారా, దేవునికి బాధ్యత వహించే ప్రతి వ్యక్తి దేవుడు తనను పిలిచిన స్థితిలోనే ఉండాలి. వివాహిక స్థితి. ఇప్పుడు కన్యల గురించి, ప్రభువు నుండి నాకు ఆజ్ఞ లేదు, కాని ప్రభువు దయతో నమ్మదగిన వ్యక్తిగా నేను తీర్పు ఇస్తాను. ప్రస్తుత సంక్షోభం కారణంగా మీరు అలాగే ఉండటం మంచిదని నేను భావిస్తున్నాను. నీకు పెళ్లి అయిందా? విడాకులు కోరవద్దు. మీరు అవివాహితులా? భార్య కోసం వెతకవద్దు. భార్యతో బంధించబడ్డావా? విడిపింపబడాలని కోరుకోకు. భార్య నుండి విముక్తి పొందావా? భార్యను వెదకకు. కాని నీవు పెండ్లి చేసుకుంటే నీవు పాపం చేయలేదు, మరియు ఒక కన్య వివాహం చేసుకుంటే ఆమె పాపం చేయలేదు. కాని పెళ్లి చేసుకున్నవారు ఈ జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు, మరియు నేను మీకు దీని నుండి దూరంగా ఉండాలనుకుంటున్నాను. కంపైలర్ యొక్క వ్యాఖ్య: కన్యలను సాధారణంగా ఎన్నడూ వివాహం చేసుకోని స్త్రీలుగా పరిగణిస్తారు, కాని ఎప్పుడూ వివాహం చేసుకోని పురుషులు కూడా కావచ్చు. వ్యాఖ్యను ముగించు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: ఫ్రీ లేదా లూస్ట్, గ్రీకు పదం లూసిన్, విడాకులు తీసుకున్న థాయర్స్, వివాహ ఒడంబడికలో లేరు. వ్యాఖ్యను ముగించు. మీరు ఆందోళన నుండి విముక్తి పొందాలని నేను కోరుకుంటున్నాను. పెళ్లి కాని వ్యక్తి ప్రభువు వ్యవహారాల గురించి ఆందోళన చెందుతాడు. అతను ప్రభువును ఎలా సంతోషపెట్టగలడు? కాని వివాహితుడు ఈ ప్రపంచ వ్యవహారాల గురించి ఆందోళన చెందుతాడు. అతను తన భార్యను ఎలా సంతోషపెట్టగలడు? మరియు అతని ఆసక్తులు విభజించబడ్డాయి. పెళ్లి కాని స్త్రీ లేదా కన్య ప్రభువు వ్యవహారాల గురించి ఆందోళన చెందుతుంది. ఆమె లక్ష్యం శరీరం మరియు ఆత్మ రెండింటిలోనూ భగవంతునికి అంకితం చేయడం. కాని వివాహిత స్త్రీ తన భర్తను ఎలా సంతోషపెట్టగలదో ఈ ప్రపంచంలోని వ్యవహారాల గురించి ఆందోళన చెందుతుంది. నేను మీ స్వంత మంచి కోసం చెబుతున్నాను, మిమ్మల్ని పరిమితం చేయడానికి కాదు. మీరు భగవంతుని పట్ల అవిభక్త భక్తితో సరైన మార్గంలో జీవించాలని. అతను నిశ్చితార్థం చేసుకున్న కన్య పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఎవరైనా భావిస్తే, మరియు ఆమె సంవత్సరాల తరబడి సహజీవనం చేస్తున్నట్లయితే, మరియు అతను పెళ్లి చేసుకోవాలని భావిస్తే, అతను కోరుకున్నట్లు చేయాలి. అతను పాపం చేయడం లేదు. వాళ్లు పెళ్లి చేసుకోవాలి. కాని తన మనస్సులో విషయాన్ని పరిష్కరించుకున్న వ్యక్తి ఎటువంటి బలవంతం లేకుండా తన స్వంత ఇష్టాన్ని నియంత్రించేవాడు, మరియు కన్యను వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్న వ్యక్తి, ఈ వ్యక్తి కూడా సరైన పని చేస్తాడు. కాబట్టి కన్యను పెండ్లి చేసుకునివాడు న్యాయము చేయును, కాని ఆమెను వివాహము చేసుకోనివాడు మరింత మెరుగ్గా చేయును. మరణం ఒప్పందాలను రద్దు చేస్తుంది. ఒక స్త్రీ తన భర్త జీవించి ఉన్నంతకాలం అతనికి కట్టుబడి ఉంటుంది. కాని తన భర్త చనిపోతే ఆమె కోరుకున్న ఎవరినైనా వివాహం చేసుకోవడానికి ఆమెకు స్వేచ్ఛ ఉంది, కాని అతను ప్రభువుకు చెందాలి. నా తీర్పులో ఆమె అలాగే ఉంటే ఆమె సంతోషంగా ఉంటుంది, మరియు నేను కూడా దేవుని ఆత్మను కలిగి ఉన్నానని నేను భావిస్తున్నాను. విగ్రహ యాగాలు. ఇప్పుడు విగ్రహాలకు అర్పించే ఆహారం గురించి మనందరికీ జ్ఞానం ఉందని మనకు తెలుసు. జ్ఞానం ఉప్పొంగుతుంది, కాని ప్రేమ పెరుగుతుంది. తనకు ఏదో తెలుసునని భావించే మనిషికి తాను తెలుసుకోవలసినది ఇంకా తెలియదు. కాని దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి దేవుని ద్వారా తెలుసుకుంటాడు. కాబట్టి విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినడం గురించి ప్రపంచంలో విగ్రహం ఏమీ లేదని మరియు ఒక్కడే తప్ప దేవుడు లేడని మనకు తెలుసు. దేవుళ్ళు అని పిలవబడేవారు స్వర్గంలో లేదా భూమిపై ఉన్నప్పటికీ వాస్తవానికి అనేక దేవతలు మరియు అనేక ప్రభువులు ఉన్నారు. అయినప్పటికీ మనకు ఒక దేవుడు మాత్రమే ఉన్నాడు తండ్రి. అతని నుండి ప్రతిదీ వచ్చింది మరియు అతని నుండి మరియు మేము ఎవరికోసం జీవిస్తున్నాము. మరియు ఒక్కడే ప్రభువు యేసుక్రీస్తు. అతని ద్వారా సమస్తం వచ్చింది మరియు మనం జీవిస్తున్నాము. అయితే ఇది అందరికీ తెలియదు. కొందరు వ్యక్తులు ఇప్పటికీ విగ్రహాలకు అలవాటు పడ్డారు. వారు అలాంటి ఆహారాన్ని తినేటప్పుడు వారు దానిని విగ్రహానికి బలి ఇచ్చినట్లుగా భావిస్తారు మరియు వారి మనస్సాక్షి బలహీనంగా ఉన్నందున అది వారి మనస్సాక్షి అపవిత్రమవుతుంది. కాని ఆహారం మనల్ని దేవుని దగ్గరికి తీసుకురాదు. మనం తినకపోతే అధ్వాన్నంగా లేము, తింటే మంచిది కాదు. అయితే మీ స్వేచ్ఛను వినియోగించుకోవడం బలహీనులకు అడ్డంకిగా మారకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ జ్ఞానమున్న నిన్ను మనస్సాక్షి బలహీనంగా ఉన్నవాడెవడైనా విగ్రహాల గుడిలో భోజనం చేయడాన్ని చూస్తే అతడు విగ్రహాలకు అర్పించినవి తినడానికి ధైర్యాన్ని పొందలేదా? కాబట్టి క్రీస్తు మరణించిన ఈ బలహీన సోదరుడు మీ జ్ఞానం ద్వారా నాశనం చేయబడ్డాడు. మీరు ఈ విధంగా మీ సోదరులకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు మరియు వారి బలహీనమైన మనస్సాక్షిని గాయపరిచినప్పుడు మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తారు. అందుచేత నేను తినేది నా సోదరుని పాపంలో పడేలా చేస్తే నేను మళ్లీ మాంసం తినను, తద్వారా నేను అతనిని పతనం చేయను. నేను స్వేచ్ఛగా లేనా? నేను అపొస్తలుడను కాదా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువులో నేను చేసిన పనికి ఫలితం నువ్వు కాదా? నేను ఇతరులకు అపొస్తలుని కానప్పటికీ తప్పకుండా నేను మీకు ఉన్నాను. మీరు ప్రభువులో నా అపొస్తలులత్వానికి ముద్ర. నాపై తీర్పులో కూర్చున్న వారికి ఇది నా రక్షణ. తిండి తాగే హక్కు మనకు లేదా? ఇతర అపొస్తలులు మరియు ప్రభువు సహోదరులు మరియు కేఫాలు వలె విశ్వాసి అయిన భార్యను మనతో పాటు తీసుకెళ్లే హక్కు మనకు లేదా? లేక నేను మరియు బర్నబాస్ మాత్రమే జీవనోపాధి కోసం పనిచేయాలి? తన స్వంత ఖర్చుతో సైనికుడిగా ఎవరు పనిచేస్తారు? ద్రాక్షతోటను నాటి దాని ద్రాక్షపండ్లను ఎవరు తినరు? ఎవరు మందను మేపుతారు మరియు పాలు తాగరు? నేను దీన్ని కేవలం మానవ దృక్కోణం నుండి చెప్పానా? చట్టం కూడా అదే చెప్పలేదా? ఎందుకంటే మోషే ధర్మశాస్త్రంలో ఇలా వ్రాయబడి ఉంది, ఎద్దు ధాన్యాన్ని తొక్కుతున్నప్పుడు దాని మూతి కట్టవద్దు. దేవుడికి ఎద్దుల గురించేనా? ఖచ్చితంగా అతను మనకోసం ఇలా చెప్పాడు కాదా? అవును, ఇది మనకోసం వ్రాయబడింది. ఎందుకంటే దున్నుతున్నవాడు దున్నినప్పుడు మరియు నూర్పిడి చేసేవాడు పంటలో పాలు పంచుకోవాలనే ఆశతో అలా చేయాలి. మేము మీ మధ్య ఆధ్యాత్మిక విత్తనాన్ని నాటితే, మేము మీ నుండి భౌతిక పంటను పండిస్తే చాలా ఎక్కువ? మీ నుండి ఇతరులకు ఈ మద్దతు హక్కు ఉంటే మేము దానిని ఎక్కువగా కలిగి ఉండకూడదు. కానీ మేము ఈ హక్కును ఉపయోగించుకోలేదు. దానికి విరుద్ధంగా క్రీస్తు సువార్తను అడ్డుకోవడం కంటే మనం దేనినైనా సహిస్తాం. గుడిలో పనిచేసేవారు ఆలయం నుండి ఆహారం తీసుకుంటారని, బలిపీఠం వద్ద సేవ చేసేవారు బలిపీఠం మీద నైవేద్యంగా పెట్టే దానిలో పాలు పంచుకుంటారని మీకు తెలియదా? అదేవిధంగా సువార్త ప్రకటించేవారు సువార్త ద్వారా జీవనోపాధి పొందాలని ప్రభువు ఆజ్ఞాపించాడు. కాని నేను ఈ హక్కులలో దేనినీ ఉపయోగించలేదు. మరి మీరు నాకు ఇలాంటి పనులు చేస్తారనే ఆశతో ఇది రాయడం లేదు. ఎవరైనా నన్ను ఈ ప్రగల్భాలు లేకుండా చేయడం కంటే నేను చనిపోతాను. అయినప్పటికీ నేను సువార్త ప్రకటించేటప్పుడు నేను ప్రగల్భాలు పలకలేను, ఎందుకంటే నేను బోధించవలసి వస్తుంది. నేను సువార్త ప్రకటించకపోతే నాకు అయ్యో. నేను స్వచ్ఛందంగా బోధిస్తే నాకు ప్రతిఫలం ఉంది, స్వచ్ఛందంగా కాకపోతే నేను కేవలం నాకు కట్టుబడి ఉన్న నమ్మకాన్నే అమలు చేస్తున్నాను. అప్పుడు నా ప్రతిఫలం ఏమిటి? కేవలం ఇది, సువార్తను ప్రకటించడంలో నేను దానిని ఉచితంగా అందిస్తాను మరియు దానిని ప్రకటించడంలో నా హక్కులను ఉపయోగించుకోవద్దు. క్రీస్తులో ఉచితం. నేను స్వేచ్ఛగా ఉన్నాను మరియు ఎవరికీ చెందనప్పటికీ వీలైనంత ఎక్కువ మందిని గెలవడానికి నేను అందరికీ బానిసను. యూదులను గెలవడానికి యూదులకు నేను యూదుడిలా మారాను. చట్టం క్రింద ఉన్నవారికి నేను చట్టం క్రింద ఉన్నవాడిలా అయ్యాను. నేను చట్టానికి లోబడి లేను అయినప్పటికీ చట్టం క్రింద ఉన్నవారిని గెలవడానికి, ధర్మశాస్త్రం లేనివారికి నేను ధర్మశాస్త్రం లేనివాడిలా తయారయ్యాను. నేను దేవుని ధర్మశాస్త్రం నుండి విముక్తుడను కానప్పటికీ క్రీస్తు ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నాను, తద్వారా ధర్మశాస్త్రం లేనివారిని గెలిపించాను. బలహీనులకు నేను బలహీనంగా మారాను, బలహీనులను గెలవడానికి. నేను మనుషులందరికీ అన్నీ అయ్యాను, తద్వారా సాధ్యమైన అన్ని మార్గాల ద్వారా నేను కొందరిని రక్షించగలను. నేను సువార్త కోసం ఇదంతా చేస్తున్నాను, దాని ఆశీర్వాదాలలో నేను పాలుపంచుకుంటాను. పందెంలో రన్నర్లందరూ పరిగెత్తారని, కాని ఒకరికి మాత్రమే బహుమతి వస్తుందని మీకు తెలియదా? బహుమతిని పొందే విధంగా పరుగెత్తండి. ఆటలలో పోటీపడే ప్రతి ఒక్కరూ కఠినమైన శిక్షణకు వెడతారు. వారు నిలువలేని కిరీటాన్ని పొందేందుకు అలా చేస్తారు, కాని ఎప్పటికీ నిలిచి ఉండే కిరీటాన్ని పొందడానికి మేము దీన్ని చేస్తాము. అందుచేత లక్ష్యం లేకుండా నడుస్తున్న మనిషిలా నేను పరుగెత్తను, గాలిని కొట్టే మనిషిలా నేను యుద్ధం చేయను. లేదు, నేను నా శరీరాన్ని కొట్టి దానిని నా బానిసగా చేసుకున్నాను, తద్వారా నేను ఇతరులకు బోధించిన తర్వాత నేను బహుమతికి అనర్హుడను కాను. మా పూర్వీకులందరూ మేఘం క్రింద ఉన్నారని మరియు వారందరూ సముద్రం గుండా వెళ్లారని, మీరు అజ్ఞాన సోదరులుగా ఉండాలని నేను కోరుకోవడం లేదు. వారంతా మేఘంలో మరియు సముద్రంలో మోషేలోకి బాప్తిస్మం తీసుకున్నారు. వారందరూ ఒకే ఆధ్యాత్మిక ఆహారాన్ని తిన్నారు మరియు అదే ఆధ్యాత్మిక పానీయం తాగారు, ఎందుకంటే వారు తమతో పాటు వచ్చిన ఆధ్యాత్మిక శిల నుండి త్రాగారు, మరియు ఆ శిల క్రీస్తు. అయినప్పటికీ వారిలో చాలామంది పట్ల దేవుడు సంతోషించలేదు, వారి శరీరాలు ఎడారిలో చెల్లాచెదురుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయాలు మన హృదయాలను చెడు విషయాలపై ఉంచకుండా ఉండేందుకు ఉదాహరణగా సంభవించాయి. వారిలో కొందరిలా విగ్రహారాధకులుగా ఉండకండి, ఇలా వ్రాయబడింది, ప్రజలు తినడానికి మరియు త్రాగడానికి కూర్చున్నారు మరియు అన్యమత వినోదంలో మునిగిపోవడానికి లేచారు. వారిలో కొందరు చేసినట్లుగా మనం లైంగిక అనైతికతకు పాల్పడకూడదు, మరియు ఒకరోజులో 23,000 మంది చనిపోయారు. వారిలో కొందరు చేసినట్లుగా మనం ప్రభువును పరీక్షించకూడదు, మరియు పాములచే చంపబడ్డారు. వారిలో కొందరు చేసినట్లుగా గుణుగుకోకండి, మరియు నాశనం చేసే దేవదూత చేత చంపబడ్డారు. ఈ విషయాలు వారికి ఉదాహరణగా జరిగాయి మరియు యుగాల నెరవేర్పు వచ్చిన మనకు హెచ్చరికలుగా వ్రాయబడ్డాయి. కాబట్టి మీరు స్థిరంగా ఉన్నారని మీరు అనుకుంటే మీరు పడకుండా జాగ్రత్త వహించండి. మానవునికి సాధారణమైనది తప్ప మరే ప్రలోభం మిమ్మల్ని పట్టుకోలేదు. దేవుడు నమ్మకమైనవాడు, మీరు భరించగలిగే దానికంటే ఎక్కువ శోధించబడనివ్వడు. కాని మీరు శోధించబడినప్పుడు మీరు దాని క్రింద నిలబడటానికి అతను ఒక మార్గాన్ని కూడా ఇస్తాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: దేవుని అసహించుకున్న మోషే ద్వారా ఇవ్వబడిన పాత ఒడంబడిక యొక్క దేవుని పిల్లలు భూసంబంధమైన వాగ్దాన భూమి కెనాన్లోకి ప్రవేశించడానికి అనుమతించబడలేదు. అలాగే దేవుని అసహించుకునే క్రీస్తు ఒడంబడిక యొక్క దేవుని పిల్లలు ఆధ్యాత్మిక వాగ్దాన భూమి స్వర్గంలోకి ప్రవేశించరు. వ్యాఖ్యను ముగించు. గౌరవం మరియు గౌరవం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అని, స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తుకు శిరస్సు దేవుడని ఇప్పుడు మీరు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. తల కప్పుకుని ప్రార్థన చేసే లేదా ప్రవచించే ప్రతి వ్యక్తి తన తలను అవమానపరుస్తాడు. తల కప్పకుండా ప్రార్థన చేసే లేదా ప్రవచించే ప్రతి స్త్రీ తన తలను అవమానిస్తుంది, అది ఆమె తల గుండు చేయించుకున్నట్లే. ఒక స్త్రీ తన తలను కప్పుకోకపోతే ఆమె తన జుట్టును కత్తిరించుకోవాలి, మరియు ఒక స్త్రీ తన జుట్టు కత్తిరించుకోవడం లేదా షేవ్ చేయడం అవమానకరమైతే ఆమె తన తలను కప్పుకోవాలి. ఒక వ్యక్తి తన తలను కప్పుకోకూడదు, ఎందుకంటే అతను దేవుని ప్రతిరూపం మరియు మహిమ, కాని స్త్రీ పురుషుని మహిమ. పురుషుడు స్త్రీ నుండి రాలేదు, కాని స్త్రీ పురుషుని నుండి వచ్చింది. పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు, కాని స్త్రీ పురుషుని కొరకు సృష్టించబడింది. ఈ కారణంగా మరియు దేవదూతల కారణంగా స్త్రీ తన తలపై అధికారం యొక్క చిహ్నాన్ని కలిగి ఉండాలి. అయితే ప్రభువులో స్త్రీ పురుషుని నుండి స్వతంత్రమైనది కాదు, పురుషుడు స్త్రీ నుండి స్వతంత్రుడు కాదు. స్త్రీ పురుషుని నుండి వచ్చినట్లే పురుషుడు కూడా స్త్రీ నుండి పుట్టాడు. కాని ప్రతిదీ దేవుని నుండి వస్తుంది. మీరే తీర్పు చెప్పండి, ఒక స్త్రీ తన తలపై కప్పకుండా దేవునికి ప్రార్థించడం సరైనదేనా? పురుషుడు పొడవాటి జుట్టు కలిగి ఉంటే అది అతనికి అవమానకరం, కాని స్త్రీకి పొడవాటి జుట్టు ఉంటే అది ఆమె కీర్తి అని విషయాల యొక్క స్వభావం మీకు బోధించలేదా? పొడవాటి జుట్టు కోసం ఆమెకు కవరింగ్గా ఇస్తారు. ఎవరైనా దీని గురించి వివాదాస్పదంగా ఉండాలనుకుంటే, మాకు వేరే అభ్యాసం లేదు, అలాగే దేవుని చర్చిలు కూడా లేవు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ప్రార్థించారు మరియు ప్రవచించారు. వారి శిరస్త్రాణం వారి సంక్షేమానికి బాధ్యత వహించే వ్యక్తిని గౌరవించాలనే వారి కోరికను సూచిస్తుంది, వారి తలగా సూచిస్తారు. వ్యాఖ్యను ముగించు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: గుండు చేయించుకున్న ఒక స్త్రీ తను వేశ్యా అని సూచించింది. వ్యాఖ్యను ముగించు. క్రైస్తవులు కలిసి సమావేశమయ్యారు. మీరు చర్చిగా కలిసి వచ్చినప్పుడు మీ మధ్య విభేదాలు ఉన్నాయని నేను విన్నాను మరియు కొంతవరకు నేను దానిని నమ్ముతాను. మీలో ఎవరికి దేవుని ఆమోదం ఉందో చూపించడానికి మీ మధ్య విభేదాలు ఉండాలనే సందేహం లేదు. మీరు కలిసి వచ్చినప్పుడు మీరు తిన్నంత మాత్రాన మీరు తినేది ప్రభువు భోజనం కాదు. మీలో ప్రతి ఒక్కరూ ఎవరికోసం ఎదురుచూడకుండా ముందుకు వెడతారు. ఒకరు ఆకలితో ఉంటారు, మరొకరు తాగుతారు. తినడానికి మరియు త్రాగడానికి మీకు ఇల్లు లేదా? లేక దేవుని సంఘాన్ని తృణీకరించి ఏమీ లేనివారిని అవమానిస్తారా? నేను నీకు ఏమి చెప్పను? దీనికి నేను నిన్ను మెచ్చుకోవాలా? ససేమిరా. కంపైలర్ యొక్క వ్యాఖ్య: కొరింథులోని క్రైస్తవులు కలిసి భోజనం చేయడం ద్వారా సహవాసానికి సమావేశమయ్యేందుకు అంగీకరించినట్లు కనిపిస్తోంది. బదులుగా సంపన్నులు తమ అవమానానికి గురవుతారు. పేద సోదరులను, బహుశా చాలామంది బానిసలు, అవమానపరిచారు మరియు విస్మరించారు మరియు ఆకలితో ఇంటికి తిరిగి వచ్చిన పేదలకు వారి కడుపు నింపజేశారు. ప్రేమ మరియు సహవాసం లేదు. వారి చర్యలు క్రీస్తు జీవితాన్ని లేదా ఆయన త్యాగాన్ని మహిమపరచినందున క్రీస్తు స్మారక చిహ్నం అర్ధరహితమైన ఆచారంగా మారింది. యేసు ప్రభువు తాను అప్పగించబడిన రాత్రి రొట్టె తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది నా శరీరం, ఇది మీకోసం, నా జ్ఞాపకార్థం ఇలా చేయండి. రాత్రి భోజనం చేసిన తర్వాత అతను గిన్నె తీసుకుని, ఈ గిన్నె నా రక్తంలోని కొత్త ఒడంబడిక, నువ్వు ఎప్పుడు తాగినా నా జ్ఞాపకార్థం ఇలా చెయ్యి. మీరు ఈ రొట్టె తిని ఈ గిన్నె త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు మీరు అతని మరణాన్ని ప్రకటిస్తారు. కావున ఎవరైతే యోగ్యత లేని రీతిలో ప్రభువు రొట్టెలు తిన్నా లేక పానము చేసినా ప్రభువు శరీరానికి రక్తానికి వ్యతిరేకంగా పాపం చేసినట్టే. ఒక మనిషి రొట్టె మరియు కప్పులోని పానీయాలు తినడానికి ముందు క్రీస్తు గురించి అతని గత చర్యలు, వైఖరి మరియు ప్రస్తుత ఆలోచనలను పరిగణించండి. స్వయంగా పరీక్షించుకోవాలి. ప్రభువు శరీరాన్ని గుర్తించకుండా తిని త్రాగేవాడు తనపై తీర్పు తీర్చుకుంటాడు మరియు త్రాగుతాడు. అందుకే మీలో చాలామంది బలహీనులు మరియు అనారోగ్యంతో ఉన్నారు మరియు మీలో చాలామంది నిద్రపోయారు. కాని మనల్ని మనం తీర్పు తీర్చుకుంటే మనం తీర్పు కిందకు రాము. మనము ప్రభువుచే తీర్పు తీర్చబడినప్పుడు లోకముతో మనము ఖండించబడకుండునట్లు మనము క్రమశిక్షణ చేయబడుచున్నాము. కాబట్టి నా సోదరులారా, మీరు భోజనానికి వచ్చినప్పుడు ఒకరికోసం ఒకరు వేచి ఉండండి. ఎవరైనా ఆకలితో ఉంటే అతను ఇంట్లో భోజనం చేయాలి. తద్వారా మీరు కలిసి కలిసినప్పుడు అది తీర్పుకు దారితీయదు. ఆధ్యాత్మిక బహుమతులు. ఆత్మ ప్రతి ఒక్కరికి తాను నిర్ణయించిన విధంగానే వివిధ రకాల బహుమతులు, సేవ మరియు పనులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఆత్మ యొక్క అభివ్యక్తి సాధారణ మంచి కోసం ఇవ్వబడుతుంది. జ్ఞానం, విశ్వాసం, వైద్యం, అద్భుత శక్తులు, జోస్యం, ఆత్మల మధ్య తేడా, వివిధ రకాల భాషలలో మాట్లాడటం, భాషలు మరియు భాషల వివరణ. క్రీస్తు శరీరంలో భౌతిక శరీరం ఒక యూనిట్ అయినప్పటికీ అది అనేక భాగాలతో రూపొందించబడింది మరియు దాని అన్ని భాగాలు చాలా ఉన్నప్పటికీ అవి ఒక శరీరాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి ఇది క్రీస్తుతో ఉంది. ఎందుకంటే మనమందరం ఒకే ఆత్మ ద్వారా ఒకే ఆత్మీయ శరీరంలోకి బాప్తిజం పొందాము, మునిగిపోయాము. యూదులు లేదా గ్రీకులు, బానిసలు లేదా స్వతంత్రులు, మరియు మనందరికీ త్రాగడానికి ఒకే ఆత్మ ఇవ్వబడింది. ఇప్పుడు శరీరం ఒక భాగంతో కాకుండా అనేక భాగాలతో రూపొందించబడింది మరియు భగవంతుడు తాను కోరుకున్నట్లుగానే భాగాలను అమర్చాడు. శరీరంలో బలహీనంగా ఉన్నట్లు అనిపించే భాగాలు అనివార్యం. మనం తక్కువ గౌరవప్రదంగా భావించే భాగాలను ప్రత్యేక గౌరవంతో చూస్తాము మరియు ప్రదర్శించలేని భాగాలను ప్రత్యేక నమ్రతతో చూస్తాము. అయితే మన ప్రదర్శించదగిన భాగాలకు ప్రత్యేక చికిత్స అవసరం లేదు. అయితే భగవంతుడు శరీరంలోని అవయవాలను కలిపి లేని అవయవాలకు ఎక్కువ గౌరవం ఇచ్చాడు. తద్వారా శరీరంలో విభజన జరగకూడదు. కాని దాని భాగాలు ఒకదానికొకటి సమానమైన శ్రద్ధ కలిగి ఉండాలి. ఒక భాగం బాధపడితే ప్రతి భాగం దానితో బాధపడుతుంది, ఒక భాగం గౌరవించబడితే ప్రతి భాగం దానితో ఆనందిస్తుంది. ఇప్పుడు మీరు క్రీస్తు శరీరం మరియు మీలో ప్రతి ఒక్కరూ దానిలో భాగమే. చర్చిలో క్రైస్తవుల శరీరం దేవుడు నియమించాడు. అపొస్తలులు, ప్రవక్తలు, 3వ ఉపాధ్యాయులు, సువార్తికులు, బోధన పాస్టర్లు, ఇతర ఉపాధ్యాయులు, అద్భుతాల కార్మికులు, వైద్యం యొక్క బహుమతులు కలిగి ఇతరులకు సహాయం చేయగలడు, పరిపాలన బహుమతులు, వివిధ రకాల భాషలలో భాషలు మాట్లాడటం. అందరూ అపొస్తలులేనా? అందరూ ప్రవక్తలేనా? అందరూ ఉపాధ్యాయులేనా? అన్ని అద్భుతాలు చేస్తాయా? అందరికీ వైద్యం యొక్క బహుమతులు ఉన్నాయా? అందరూ భాషలు మాట్లాడతారా? అందరూ అర్థం చేసుకుంటారా? కానీ గొప్ప బహుమతులను ఆత్రంగా కోరుకుంటారు. ఇప్పుడు నేను మీకు అత్యంత అద్భుతమైన మార్గాన్ని చూపిస్తాను. నేను మనుషులు మరియు దేవదూతల భాషలలో, అన్ని రకాల భాషలలో మాట్లాడినా ప్రేమ లేకపోతే నేను ధ్వనించే గాంగ్ లేదా గణగణ తాళం మాత్రమే. నేను ప్రవచనం యొక్క బహుమతిని కలిగి ఉంటే మరియు అన్ని రహస్యాలు మరియు అన్ని జ్ఞానాన్ని గ్రహించగలిగితే, పర్వతాలను కదిలించగల విశ్వాసం నాకు ఉంటే కాని ప్రేమ లేకపోతే నేను ఏమీ కాదు. నేను కలిగి ఉన్నదంతా పేదలకు ఇచ్చి నా శరీరాన్ని మంటలకు అప్పగిస్తే కాని ప్రేమ లేకపోతే ప్రేమ వల్ల నేను ఏమీ పొందలేను. రోగి రకం అసూయపడదు, ప్రగల్భాలు కాదు, గర్వంగా లేదు, మొరటుగా కాదు, స్వీయ అన్వేషణ కాదు, సులభంగా కోపం తెచ్చుకోలేదు, తప్పుల రికార్డును ఉంచదు, చెడులో ఆనందించడు, సత్యంతో సంతోషిస్తాడు. ఇది ఎల్లప్పుడూ రక్షిస్తుంది, ఎల్లప్పుడూ విశ్వసిస్తుంది, ఎల్లప్పుడూ ఆశిస్తుంది, ఎల్లప్పుడూ పట్టుదలతో ఉంటుంది. ప్రేమ ఎప్పుడూ విఫలం కాదు. కాని ప్రవచనాలు ఉన్నచోట అవి నిలిచిపోతాయి, నాలుకలు ఉన్నచోట అవి నిశ్శబ్దంగా ఉంటాయి, జ్ఞానము ఉన్నచోట అది గతించిపోతుంది. మనకు కొంతవరకు తెలుసు మరియు కొంత భాగాన్ని ప్రవచించాము, కాని పరిపూర్ణత వచ్చినప్పుడు అసంపూర్ణమైనది అదృశ్యమవుతుంది. నేను చిన్నప్పుడు చిన్నపిల్లలా మాట్లాడాను, చిన్నపిల్లలా ఆలోచించాను, పిల్లవాడిలా తర్కించాను. నేను మనిషిగా మారినప్పుడు నేను నా వెనుక చిన్నపిల్లల మార్గాలను ఉంచాను. ఇప్పుడు మనం చూస్తున్నాం కాని అద్దంలో ఉన్నటువంటి పేలవమైన ప్రతిబింబం. అప్పుడు మనం ముఖాముఖి చూస్తాము. ఇప్పుడు నాకు కొంత భాగం తెలుసు, అప్పుడు నేను పూర్తిగా తెలుసు, నేను పూర్తిగా తెలిసిన కూడా. ఇప్పుడు ఈ మూడు మిగిలి ఉన్నాయి, విశ్వాసం, ఆశ మరియు ప్రేమ. అయితే వీటిలో గొప్పది ప్రేమ. శాశ్వతత్వంలో విశ్వాసం మరియు నిరీక్షణ ప్రస్తుత వాస్తవికత, భవిష్యత్తులో ఏదో కాదు. కాబట్టి ప్రేమ మార్గాన్ని అనుసరించండి మరియు ఆధ్యాత్మిక బహుమతులను, ముఖ్యంగా ప్రవచన బహుమతిని ఆత్రంగా కోరుకోండి. ఎందుకంటే భాషలో మాట్లాడే వ్యక్తి దేవునితో తప్ప మనుషులతో మాట్లాడడు. నిజానికి ఎవరూ అతనిని అర్థం చేసుకోలేరు. అతను తన ఆత్మతో రహస్యాలు పలుకుతాడు. కాని ప్రవచించే ప్రతి ఒక్కరూ వారి బలాన్ని, ప్రోత్సాహాన్ని మరియు ఓదార్పు కోసం పురుషులతో మాట్లాడతారు. భాషలో మాట్లాడేవాడు తనను తాను మెరుగుపరుచుకుంటాడు, కాని ప్రవచించేవాడు సంఘాన్ని మెరుగుపరుస్తాడు. మీలో ప్రతి ఒక్కరూ మాతృభాషలో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. అయితే మీరు ప్రవచించడాన్ని నేను ఇష్టపడతాను. చర్చి అభివృద్ధి చెందడానికి అతను అర్థం చేసుకోకపోతే ప్రవచించేవాడు భాషలలో మాట్లాడేవాడికంటే గొప్పవాడు. ఇప్పుడు సోదరులారా, నేను మీ దగ్గరకు వచ్చి మీకు అర్థం కాని భాషలో మాట్లాడితే మీకు ఏదైనా ప్రత్యక్షత లేదా జ్ఞానం లేదా ప్రవచనం లేదా ఉపదేశ వాక్యం అందించినప్పటికీ మీ భాషలో మాట్లాడకపోతే నేను మీకు ఏమి ప్రయోజనం? వేణువు లేదా వీణ వంటి శబ్దాలు చేసే ప్రాణములేని వాటి విషయంలో కూడా నోట్స్లో తేడా ఉంటే తప్ప ఏ రాగం వాయించబడుతుందో ఎవరికైనా ఎలా తెలుస్తుంది? ట్రంపెట్ స్పష్టంగా వినిపించకపోతే ఎవరు యుద్ధానికి సిద్ధమవుతారు? కాబట్టి ఇది మీతో ఉంది. మీరు మీ నాలుకతో అర్థమయ్యే మాటలు మాట్లాడకపోతే మీరు చెప్పేది ఎవరికైనా ఎలా తెలుస్తుంది? మీరు కేవలం గాలిలోకి మాట్లాడతారు. నిస్సందేహంగా ప్రపంచంలో అన్ని రకాల భాషలు ఉన్నాయి, అయినప్పటికీ వాటిలో ఏదీ అర్థం లేనిది కాదు. అలాంటప్పుడు ఎవరైనా చెప్పే మాటల అర్థం నాకు అర్థం కాకపోతే నేను మాట్లాడేవారికి విదేశీయుడిని, అతను నాకు విదేశీయుడు. కాబట్టి ఇది మీతో ఉంది. మీరు ఆధ్యాత్మిక బహుమతులను పొందాలని ఆసక్తిగా ఉన్నారు కాబట్టి చర్చిని నిర్మించే బహుమతులలో రాణించడానికి ప్రయత్నించండి. ఎవరైనా ఇతరులకు అర్థం కాని భాషలో మాట్లాడేవాడు అతను చెప్పేది అర్థం చేసుకోమని ప్రార్థించాలి, లేకపోతే మీ ప్రసంగం ఫలించదు మరియు ఎవరూ సంస్కరించరు. కాబట్టి సమావేశమైన చర్చిలో వినేవారికి తెలియని భాషలోని 10,000 పదాల కంటే ఇతరులకు బోధించడానికి 5 అర్థమయ్యే పదాలు ఉత్తమం. నాలుకలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకు, భాష తెలిసిన వారికి సంకేతం. అయితే ప్రవచనం విశ్వాసుల కోసం, అవిశ్వాసుల కోసం కాదు. కాబట్టి చర్చి మొత్తం వచ్చి వారికి అర్థం కాని భాషల్లో మాట్లాడుతుంటే మరియు అవిశ్వాసులు లోపలికి వస్తే మీరు మీ మనస్సులో ఉన్నారని వారు చెప్పలేదా? అయితే అందరూ ప్రవచిస్తున్నప్పుడు అవిశ్వాసి లేదా అర్థం చేసుకోని వ్యక్తి వచ్చినట్లయితే అతను పాపి అని అందరిచేత ఒప్పించబడతాడు మరియు అందరిచే తీర్పు పొందబడతాడు మరియు అతని హృదయ రహస్యాలు బయటికి వస్తాయి. కాబట్టి అతను కింద పడి దేవుణ్ణి ఆరాధిస్తాడు. దేవుడు నిజంగా మీ మధ్య ఉన్నాడు. కాబట్టి మీరు కలిసి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక శ్లోకం లేదా ఉపదేశపదం, ప్రత్యక్షత, భాష లేదా వివరణ ఉంటుంది. సమీకరించబడిన శరీరం యొక్క బలపరిచే, ఎడిఫైయింగ్ కోసం ఇవన్నీ తప్పనిసరిగా చేయాలి. ఎవరైనా ఒక భాషలో మాట్లాడినట్లయితే 2 లేదా గరిష్టంగా 3 మాట్లాడాలి ఒక సమయంలో మరియు ఎవరైనా అర్థం చేసుకోవాలి. వ్యాఖ్యాత లేకపోతే స్పీకర్ చర్చిలో నిశ్శబ్దంగా ఉండి తనతో మరియు దేవునితో మాట్లాడాలి. 2 లేదా 3 ప్రవక్తలు మాట్లాడాలి. ఇతరులు చెప్పినదానిని జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి. కూర్చున్న వ్యక్తికి ద్యోతకం వస్తే మొదటి స్పీకర్ ఆపివేయాలి. ప్రతి ఒక్కరూ ఉపదేశించబడటానికి మరియు ప్రోత్సహించబడటానికి మీరందరూ క్రమంగా ప్రవచించగలరు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల నియంత్రణకు లోబడి ఉంటాయి. దేవుడు అశాంతికి దేవుడు కాదుగాని శాంతికి దేవుడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, బాడీ యొక్క సమావేశాలు క్రమబద్ధంగా ఉండాలి. గందరగోళం మరియు గందరగోళం కాదు. మాట్లాడేవారు బిగ్గరగా మాట్లాడటానికి ప్రయత్నించకూడదు లేదా మరొకరు వారి ప్రాముఖ్యత లేదా శక్తిని గుర్తించాలని కోరినట్లు. వ్యాఖ్యను ముగించు. అన్ని పరిశుద్ధుల సమ్మేళనాలలో వలె స్త్రీలు చర్చిలలో మౌనంగా ఉండాలి. వారు మాట్లాడటానికి అనుమతించబడరు కాని చట్టం చెప్పినట్లు లోబడి ఉండాలి. వారు ఏదైనా విషయం గురించి విచారించాలనుకుంటే ఇంట్లో వారి స్వంత భర్తలను అడగాలి. ఒక స్త్రీ చర్చిలో మాట్లాడటం అవమానకరం. కంపైలర్ యొక్క వ్యాఖ్య, వారు అనుమతించబడరు గ్రీకు పాఠంలో లేదు. మౌనంగా మరియు విధేయతతో ఉండవలసిన స్త్రీలు మాట్లాడుతున్న క్రైస్తవ భర్త భార్యలు. మౌనంగా ఉండటం ద్వారా ఆమె తన భర్త పట్ల గౌరవాన్ని చూపుతుంది మరియు అతనిని ఇబ్బంది పెట్టకుండా ఇంట్లో పూర్తిగా చర్చిస్తుంది. ఇది అలా కాకపోతే క్రైస్తవ భర్త లేని స్త్రీ సందేశాన్ని అర్థం చేసుకోలేకపోతుంది, ఎందుకంటే ఆమె అవిశ్వాసి లేదా అన్యమత భర్తను అడగడం పనికిరానిది. వ్యాఖ్యను ముగించు. క్రీస్తును బోధించండి. ఇప్పుడు సహోదరులారా, నేను మీకు సువార్తను గుర్తు చేయాలనుకుంటున్నాను. క్రీస్తు పాప పరిహారార్థబలి, అతని ప్రాయశ్చిత్త బలి, పునరుద్ధానం, మరణంపై అతని విజయం మరియు ఆరోహణం, స్వర్గంలో దేవునికి తిరిగి రావడం. ఈ సువార్త ద్వారా మీరు రక్షింపబడతారు మీరు పట్టుకున్నట్లయితే. వాక్యానికి దృఢంగా నేను మీకు బోధించాను, లేకపోతే మీరు వ్యర్థంగా విశ్వసించారు. కాబట్టి మీరు నమ్మకంగా ఉండకపోతే మీరు రక్షింపబడరు. నేను అందుకున్న దానికోసం నేను మీకు మొదటి ప్రాముఖ్యతను ఇచ్చాను. లేఖనాల ప్రకారం మన పాపాల కోసం క్రీస్తు మరణించాడు. అతను ఖననం చేయబడ్డాడు. అతను లేఖనాల ప్రకారం 3వ రోజున లేపబడ్డాడు మరియు అతను పేతురుకు, ఆపై 12 మందికి కనిపించాడు. ఆ తరువాత అతను 500 కంటే ఎక్కువ మంది సోదరులకు ఒకే సమయంలో కనిపించాడు. వారిలో ఎక్కువ మంది ఇప్పటికీ నివసిస్తున్నారు, అయినప్పటికీ కొందరు నిద్రపోయారు. అప్పుడు అతను జేమ్స్కు, తరువాత అపొస్తలులందరికీ కనిపించాడు మరియు చివరిగా నాకు కూడా అసాధారణంగా జన్మించిన వ్యక్తిగా కనిపించాడు. నేను అపొస్తలులలో అతి తక్కువ వాడిని మరియు నేను దేవుని సంఘాన్ని హింసించాను కాబట్టి అపొస్తలుడని పిలవడానికి కూడా అర్హత లేదు. కాని భగవంతుని దయ వల్ల నేను ఎలా ఉన్నాను మరియు అతని దయ నాకు ఎటువంటి ప్రభావం లేకుండా లేదు. లేదు, నేను వారందరికంటే కష్టపడి పనిచేశాను, అయినా నేను కాదు, నాతో ఉన్న దేవుని దయ. అయితే అది నేను అయినా లేదా వారు అయినా, మేము బోధించేది ఇదే, మీరు నమ్మేది ఇదే. అయితే క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడని బోధించబడితే మృతుల పునరుద్ధానం లేదని మీలో కొందరు ఎలా చెప్పగలరు? చనిపోయిన వారి పునరుద్ధానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడకపోతే మా బోధ పనికిరాదు, మరియు మీ విశ్వాసం కూడా పనికిరాదు. అంతకంటే ఎక్కువగా మనం దేవుని గురించి తప్పుడు సాక్షులుగా గుర్తించబడతాము, ఎందుకంటే మనం క్రీస్తును మృతులలో నుండి లేపాడని దేవుని గురించి సాక్ష్యమిచ్చాము. కాని నిజానికి చనిపోయినవారు లేపబడకపోతే ఆయన అతన్ని లేపలేదు. చనిపోయినవారు లేపబడకపోతే క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థం, మీరు ఇంకా మీ పాపాలలోనే ఉన్నారు. అప్పుడు క్రీస్తులో నిద్రపోయిన వారు కూడా తప్పిపోతారు. మనము ఈ జీవితము కొరకు మాత్రమే క్రీస్తునందు నిరీక్షణ కలిగియున్న ఎడల మనుష్యులందరికంటే మనము కనికరింపబడవలెను. అయితే క్రీస్తు నిజంగా మృతులలో నుండి లేపబడ్డాడు, నిద్రపోయిన వారి మొదటి ఫలం. ఎందుకంటే మరణం మనిషి ద్వారా వచ్చింది కాబట్టి మృతుల పునరుద్ధానం కూడా మనిషి ద్వారానే వస్తుంది. ఏలయనగా ఆదాములో అందరూ చనిపోయినట్లే క్రీస్తులో అందరూ బ్రతికించబడతారు. కాని ప్రతి ఒక్కరూ తన సొంత మలుపులో క్రీస్తు మొదటి ఫలాలు. అప్పుడు అతను వచ్చినప్పుడు అతనికి చెందినవారు. అతను ఆధిపత్యం, అధికారం మరియు అధికారాన్ని నాశనం చేసిన తర్వాత తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగించినప్పుడు అంతం వస్తుంది. ఎందుకంటే అతను తన శత్రువులందరినీ తన పాదాల క్రింద ఉంచే వరకు అతను ఏలాలి. నాశనం చేయబడే చివరి శత్రువు మరణం. అతను తన పాదాల క్రింద ప్రతిదీ ఉంచాడు. ఇప్పుడు ప్రతిదీ అతని క్రింద ఉంచబడిందని చెప్పినప్పుడు ఇది సమస్తమును క్రీస్తు క్రింద ఉంచిన దేవుణ్ణి చేర్చలేదని స్పష్టమవుతుంది. అతడు ఇది చేసిన తరువాత దేవుడు అందరిలో సర్వస్వంగా ఉండునట్లు సమస్తమును తన క్రింద ఉంచిన వానికి కుమారుడు తానే లోబడును. ఇప్పుడు పునరుద్ధానం లేకపోతే చనిపోయినవారి కోసం బాప్తిస్మం తీసుకున్నవారు ఏమి చేస్తారు? చనిపోయినవారు లేవకపోతే ప్రజలు వారికోసం ఎందుకు బాప్తిస్మం తీసుకుంటారు? మన విషయానికొస్తే ప్రతి గంటకు మనం ఎందుకు ప్రమాదానికి గురవుతున్నాము? నేను ప్రతిరోజూ చనిపోతాను, నా ఉద్దేశ్యం, సోదరులారా, మన ప్రభువైన క్రీస్తుయేసులో నేను మీపై ఎంత నిశ్చయంగా కీర్తిస్తున్నాను. కేవలం మానవ కారణాల కోసం నేను ఎఫెసులో క్రూర మృగాలతో పోరాడితే నేను ఏమి పొందాను? చనిపోయినవారు లేపబడకపోతే కంపైలర్ యొక్క వ్యాఖ్య, బహుశా ప్రజలు చనిపోయిన వ్యక్తి జీవితాన్ని మార్చగలరని పశ్చాత్తాపపడవచ్చు, క్రీస్తు దేవుని కుమారుడని, మెస్సీయా అని అంగీకరించి వారికోసం బాప్టిజం పొందవచ్చని భావించారు. పునరుద్ధానం లేదనే నమ్మకాన్ని తోసిపుచ్చుతూ పునరుద్ధానం లేదని ప్రజలు అనుకుంటే అప్పటికే చనిపోయిన వారికి ఎందుకు బాప్తిస్మం ఇస్తారు? ఈ నమ్మకం నిజమైతే తీర్పు సమయంలో క్రీస్తుకు వ్యక్తిగతంగా విధేయత చూపని వారికంటే బంధువు మరొకరి చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. వ్యాఖ్యను ముగించు. చనిపోయినవారి పునరుద్ధానం. కాని ఎవరైనా ఇలా అడగవచ్చు, చనిపోయినవారు ఎలా లేస్తారు? వారు ఎలాంటి శరీరంతో వస్తారు? ఎంత మూర్ఖత్వం! మీరు విత్తినది చచ్చిపోతే తప్ప జీవం పొందదు. మీరు విత్తేటప్పుడు మీరు శరీరాన్ని నాటరు, కాని కేవలం ఒక విత్తనం, బహుశా గోధుమ లేదా మరేదైనా కావచ్చు. కాని దేవుడు తాను నిర్ణయించినట్లుగా దానికి శరీరాన్ని ఇస్తాడు, మరియు ప్రతి రకమైన విత్తనానికి దాని స్వంత శరీరాన్ని ఇస్తాడు. అన్ని మాంసాలు ఒకేలా ఉండవు. మనుష్యులకు ఒక రకమైన మాంసం, జంతువులకు మరొకటి, పక్షులకు మరొకటి, మరియు చేపలు వేరొకటి. స్వర్గపు శరీరాలు కూడా ఉన్నాయి, మరియు భూసంబంధమైన శరీరాలు ఉన్నాయి. అయితే ఆకాశదేహాల వైభవం ఒక రకంగానూ, భూలోకపు శరీరాల వైభవం మరో రకంగానూ ఉంటుంది. సూర్యుడికి ఒక రకమైన తేజస్సు ఉంది, చంద్రుడు మరొకటి, మరియు నక్షత్రాలు మరొకటి, మరియు నక్షత్రం వైభవంలో నక్షత్రం నుండి భిన్నంగా ఉంటుంది. కాబట్టి అది చనిపోయిన వారి పునరుద్ధానంతో ఉంటుంది. విత్తబడిన భూలోక శరీరము నశింపదగినది, అది లేపబడినది, నశించనిది. అది అవమానముతో విత్తబడినది, అది మహిమతో లేపబడుచున్నది. అది బలహీనతలో నాటబడింది, అది శక్తితో పెరిగింది. అది సహజమైన శరీరముగా విత్తబడినది, అది ఆత్మీయమైన శరీరముగా లేపబడుచున్నది. సహజమైన శరీరం ఉంటే ఆధ్యాత్మిక శరీరం కూడా ఉంటుంది. కాబట్టి ఇది వ్రాయబడింది, మొదటి మనిషి ఆడం ఒక జీవి అయ్యాడు, చివరి ఆడం జీవాన్ని ఇచ్చే ఆత్మ ఆధ్యాత్మికం మొదట రాలేదు, కాని సహజమైనది మరియు ఆ తర్వాత ఆధ్యాత్మికం. మొదటి మనిషి భూమి యొక్క ధూళి నుండి, రెండవ మనిషి స్వర్గం నుండి. సహోదరులారా, రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని వారసత్వంగా పొందలేవని, నశించేవి నాశనమైన వాటిని వారసత్వంగా పొందవని నేను మీకు ప్రకటిస్తున్నాను. వినండి, నేను మీకు ఒక రహస్యం చెప్తున్నాను. మనమందరం నిద్రపోము, కాని మనమందరం మార్చబడతాము. ఒక్క క్షణంలో, రెప్పపాటులో, చివరి ట్రంపెట్ వద్ద ట్రంపెట్ మ్రోగుతుంది. చనిపోయినవారు నాశనము లేకుండా లేపబడతారు మరియు మనం మార్చబడతాము. నశించేది నాశనమైన దానిని మరియు మర్త్యుడు అమరత్వాన్ని ధరించాలి. నశించదగినది నాశనమైనది మరియు మర్త్యమైనది అమరత్వంతో ధరించినప్పుడు మరణం విజయంగా మింగబడింది అని వ్రాయబడిన సామెత నిజమవుతుంది. ఎక్కడ, ఓ మృత్యువు, నీ విజయం? ఓ మృత్యువు, నీ కుట్టు ఎక్కడ? మరణం యొక్క కుట్టడం పాపం మరియు పాపం యొక్క శక్తి చట్టం. కాని దేవునికి ధన్యవాదాలు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయాన్ని ఇస్తాడు. 1 కొరింథియన్స్ నుండి ముఖ్య అంశాలు. ఏ కారణం చేతనైనా క్రైస్తవుల మధ్య ఆధిపత్యం యొక్క చర్యలు లేదా ప్రదర్శనలు కలహాలు మరియు విభజనలకు దారితీస్తాయి. శరీరంలోని పాపం గురించి తెలిసినవారు పాపం చేస్తున్న సోదరుడి వద్దకు వెళ్లి తమ ప్రేమను వ్యక్తపరచాలి, పాపాన్ని ఎదుర్కోవాలి మరియు పశ్చాత్తాపాన్ని తీసుకురావాలి. వివాహం అవసరం లేదు, కాని ఒకరి లైంగిక కోరికల కారణంగా లైంగిక అనైతికతను నిరోధించడానికి సిఫార్సు చేయబడింది. వివాహం అనేది నమ్మకంపై స్థాపించబడిన ఒడంబడిక సంబంధం. అవిశ్వాసం లైంగికంగా లేదా ఇతరత్రా వివాహ ఒడంబడికను విచ్ఛిన్నం చేస్తుంది. ప్రేమను నిర్మించేటప్పుడు జ్ఞానం ఉప్పొంగుతుంది. ఎక్కువ జ్ఞానం లేదా సామర్థ్యం ఉన్నవారు తక్కువ జ్ఞానం లేదా సామర్థ్యం ఉన్నవారిని చిన్నచూపు చూడకూడదు. అలా చేయడం వల్ల ఇద్దరూ విశ్వాసం కోల్పోయి నమ్మక ద్రోహులుగా మారవచ్చు. శాశ్వత జీవితం కోసం విశ్వాసం మరియు ఆశ ఈ జీవితంలో మాత్రమే ఉన్నాయి. భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవితంలో ప్రేమ ఉన్నప్పటికీ దేవుడు ప్రేమ. జీవించి ఉన్నవారి భౌతిక శరీరం మరియు నీతిమంతుల మృతదేహాలు అనైతిక శరీరంగా మార్చబడతాయి. తిరుగుబాటుదారుల భౌతిక శరీరం నశించని శరీరంగా మార్చబడుతుంది.